ఐదవ నరకం అప్రతిష్ఠ. రాట్నం ఒకటి ఉంటుంది, ఆ రాట్నానికి వ్యతిరేక దిశలో తిప్పుతారు, దాన్ని తిప్పి ఇందాకట్లాగా కోస్తారు, అది అప్రతిష్ఠ. ఆరవది అసిపత్రవనం. అసి అంటే కత్తి. అక్కడ ఒక పెద్ద నరకం ఉన్నది, ఆ నరకంలో అన్ని చెట్లు ఉంటాయి, ఈ చెట్లకు ఆకులు ఉంటాయి, కానీ అవి ఆకులు కాదు, కత్తులే ఆకులు. దానికి చెట్ల ఆకులు కత్తులు గనక అసిపత్ర వనము, అనగా కత్తులే ఆకులుగా కలిగినటువంటి చెట్లతో కూడిన తోట. అక్కడికి తీసుకెళ్ళి దాని మీద పారేసి పర్రను ఈడ్చేయటమే, దాని మీద పెట్టి ఈడుస్తారట. చెట్లకి ఆకులన్నీ కత్తులేగా, దాని మీదకి వాడిని అలా విసిరి బర్ర 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 అని ఏడవగానే వాడి శరీరం అంతా చిన్నాభిన్నం అయిపోతుంది, ఖండఖండాలు లేచిపోతాయి, అవయవాలు తెగిపోతాయి. ఆ తర్వాత వాడిని కాసేపు నాక మళ్ళీ అతికిస్తూ ఉంటారు. ఈ విధంగా భయంకరమైన అసిపత్రవనం అనే దాంట్లో కొంతమందిని శిక్షిస్తారు. ఈ దుర్మార్గులంతా కోట సాక్ష్యాలు చెప్పేటటువంటి వాళ్ళు, హత్యలు రహస్యంగా రాత్రికి రాత్రి చేసేవాళ్ళు, భార్యను విషం పెట్టి చంపేవాడు, కోసి చంపేసేవాడు, భర్తకి అన్నంలో విషం పెట్టి చంపేది, యాక్సిడెంట్ చేయించి చంపేవాళ్ళు, రోడ్డు రోలర్తో తొక్కి చంపించేటటువంటి వాళ్ళు, చెరువుల్లో ముంచి చంపేటటువంటి వాళ్ళు, విషం పెట్టేటటువంటి వాళ్ళు, ఇలా ఏడిపించేవాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే చిన్నపిల్లల మీద కసికొద్ది ఆ చిన్నపిల్లల్ని ఎందుకో హింసిస్తారు. ఆ హింసించడం ఎలాగట, కళ్ళల్లో కారం కొట్టేవాడు, విపరీతమైన కారం భోజనం పెట్టేవాళ్ళు. అందులో ముఖ్యంగా సవతి పిల్లలకి చేదు తీపి కారం ఇలాంటి వాటిని ఎక్కువ చేసి ఏడిపిస్తారే, అలాంటి వాళ్ళంతా ఈ అసిపత్రవనానికి పోతారు. ఇంకా ఏడవ నరకం కుంభీపాకం. ఇది మహాభయంకరం, ఒళ్ళు జలధరింపచేసే నరకం ఇది. అక్కడ కూడా కొన్ని వేల యోజనములు సమచతురస్ర వైశాల్యం కలిగిన ఒక పెద్ద నరకం ఉన్నది. అది ఆ నరకంలో పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, ఒక్కొక్కటి వందేసి మైళ్ళు, రెండేసి వందల మైళ్ళు వెడల్పు పొడుగు సమానంగా ఉండేటటువంటి వైశాల్యం కలిగిన పెద్ద పెద్ద కొండలు, చతురస్రాకారపు ఇనప మూకుళ్ళు అన్నమాట. ఈ ఇనప మూకుళ్ళ కింద నిప్పు పెట్టి ఆ ఇనప మూకుళ్ళు బాగా ఎర్రబరుస్తారు, ఆ ఇనప మూకుళ్ళ నిండా నూనె పోస్తారు. ఇప్పుడు ఆ నూనె కళపెళ కళపెళ ఆడుతూ ఉంటుంది, కొండలో నూనె పోసి ఉడకబెడతారన్నమాట. ఇలా నూనె బాగా మరిగిన తర్వాత మనం ఇళ్ళలో ఏం చేస్తాం, బూరెలు వేయించుకోవటల్లా, పుణుకులు వేయించుకోవటల్లా. సాయంకాలం పూట బడ్డీ కొట్ల దగ్గర చల్ల పుణుకులు, మైసూరు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, దుంప బజ్జీలు ఎలా వేయించుకుంటున్నామో అలాగే ఈ పాపాత్మని తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి, నాయనా భూలోకంలో ఉండగా బజ్జీలు ఎలా వేగాయో చూసావుగా, మళ్ళీ చూస్తావా అంటారట. పాప వీడికి తెలియక బజ్జీలు అండి, ఇక్కడ ఇంతవరకు నానాయాత్ర పడ్డా, వేగిన బజ్జీ తింటానంటారట, నువ్వేరా బజ్జీ అని ఆ బుజ్జిగాడిని అందులో వేసేస్తారు. వీడిని తీసుకెళ్ళి ఆ భగ 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 ఉడికిపోతున్నటువంటి దాంట్లో వేసేస్తారు. వేయగానే వాడు బాబో ఓహోహో అని అంటాడు, క్షణాల్లో వాడు ఎర్రగా వేగిపోతాడు. అదేంటో కానండి, కొంతమంది ఏమో సరిగ్గా వేగని బజ్జీలు తింటారు, నాకేంటో నాకు మాత్రం ఎప్పుడు కూడా బాగా ఎర్రగా వేగిన మైసూరు బజ్జీ అంటే ఇష్టం. ఈ యమకింకర్లకు కూడా అంతే, వీడిని బాగా ఎర్రగా వేగేదాకా చూస్తారు, వాడు వేగిపోతాడు. వేగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, చట్రంతో ఇలా బూరి ఎత్తినట్టుగా లేక బజ్జీ ఎత్తినట్టుగా పైకి ఎత్తుతారు, ఎత్తి పైకి రాగానే ఉఫ్ఫను ఊతారు, ఊదగానే వాడు యథాతథంగా అయిపోతాడు. యథాతథంగా అయిపోయాక ఎలా ఉందిరా అంటే, అమ్మ బాబోయ్ నరకం అంటే ఏమిటో తెలిసింది బాబోయ్, ఆ వేడేమిటి అందులో పడిపోయినప్పుడు వేగిపోతున్నప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు గజగజలు ఆడిపోయానండి, ఇలాంటి నరకాలు ఉంటాయని తెలియలేదండి బాబోయ్ అంటే వాడు. అబ్బే ఇది ఒకసారి రబ్బాయి శాంపిల్, ఇది నీకు ఇలా వందేళ్ల పాటు వేయిస్తాం తీస్తాం వేయిస్తాం తీస్తాం అని మళ్ళీ వేస్తారు, అందులో మళ్ళీ వేగిపోతాడు, ఆ తర్వాత మళ్ళీ పైకి తీస్తారు. ఇలా వీడిని పుడుకులు బజ్జీలు వేయించినట్టుగా వేయిస్తారు. ఇది కుంభీపాక నరకం. ఈ కుంభీపాక నరకం సాధారణంగా తీవ్ర పాపాలు చేసిన వాళ్ళకు వస్తుంది, అత్యంత దారుణంగా హత్యలు చేసేవాళ్ళు, లేదా ఇతరుల యొక్క సొమ్మును అన్యాయంగా మోసేసేవాళ్ళు, మహానుభావుల్ని నిందించేవారు, వేద వినిందకులు, ఇలా మహాపాపాలకి కుంభీపాక నరకం పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ క్యాంటీన్లు మెయింటైన్ చేస్తారు సార్, హోటల్స్, హోటల్స్లో కనుక కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు అమ్మేవాళ్ళు, లేకపోతే ఉడికి ఉడకనివి చెత్తా పెట్టేవాళ్ళు, నేను చూశాను అలా ఒక చోట. ఒకసారి రైల్వే క్యాంటీన్లో పాపం వాడు ఎవడో ఆహారం ఆర్డర్ ఇచ్చాడు. రైల్లో ప్యాంట్రీ కార్ ఉంటుంది కదా, ఈ ప్యాంట్రీ కారులో పాపం రాత్రికి భోజనం ఆర్డర్ ఇచ్చాడు, వాడు భోజనం పట్టుకొచ్చాడు. అదేం భోజనం అండి, ఎంత దరిద్ర భోజనం అనమాట, మోసం అది. ఎప్పటి పాత అన్నమో మళ్ళీ వేడి చేసి పెట్టేశాడు. ఆ అన్నం చూసి వాడు ఏడ్చి అవతల పారేశాడు కంప్లైంట్ చేయలేక. ఇలాంటి దరిద్రపు భోజనం పెడతారు సరే, కుళ్ళిపోయిన ఆహారం అమ్మేవాడు, లేకపోతే పాచిపోయిన ఆహారం అమ్మేవాడు, అదే ఆహారం 100 సార్లు వేడి చేసి పెట్టేవాడు, ఇలాంటి తప్పుడు ఆహారం పెట్టేవాళ్ళు, మోసపూరితమైన ఆహారం పెట్టేవాళ్ళందరూ ఈ కుంభీపాక నరకంలో కడతారు. అక్కడ వీడిని వేయిస్తారండి. ఎరా అక్కడ బజ్జీలు, వేయించిన బజ్జీలే రోజు వేయించి ఏడాది కూడా బజ్జీ పెడతావా, ఇప్పుడు నిన్ను బోండా కింద వేయిస్తావరా అని వాడిని పట్టుకుని 4 తన్ని వేయిస్తారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోమని శాస్త్రం చెబుతున్నది. ఆ తర్వాత 8వ నరకం ఉన్నది, దీనికి అమిత కర్దమము. కర్దమము అంటే బురద. అమిత కర్దమము అంటే ఎంత అని చెప్పడానికి వీలు కానంత బురదతో కూడిన నరకం అది. దాని నిండా అడుగున ముళ్ళు ఉంటాయి, పురుగులు ఉంటాయి, ఆ పురుగులు కుడుతూ ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, జర్రులు ఉంటాయి. ఓరి బాబోయ్, ఈ అమిత కర్దమం అనేటటువంటి నరకం ఎవరికి వస్తుంది? అర్ధి నీళ్ళు త్రావగ అరుగు గోగణంబు నాగిన ఎట్టి యగంబు పేర్మి. అమిత కర్దమమును నిరయము బురుంగి ఇనుప ముక్కుల పులుగులనేక భంగి. ఆవులు తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు వాటిని తినకుండా తాగకుండా చేసిన దుర్మార్గుల్ని ఈ బురదలో బారేస్తారు. ఆవులు మంచినీళ్ళు తాగుతున్నాయి, చిచిచి అని వాటిని లాగేయకూడదు. ఆవులు మన చేతుల నుంచి ఏ పండులు అక్కుతున్నాయి. ఒక ఆవిడ పాపం చేతిలో ప్రసాదం పుచ్చుకుని అరటిపండు అని గోవులకి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళింది. ఆ గోవులకి అరటిపండు అంటే ఇష్టం కదా, టక్కున వీడి చేతిలో లాక్కుంది అనుకోండి, ఏ నా పండు తినేస్తావా, నా ప్రసాదం తీసుకుంటావా అని దాన్ని తిట్టకూడదు, కొట్టకూడదు. ఈ ప్రసాదం ఆ గోవుకి పెట్టండి. ఆవులు తింటున్నప్పుడు తినకుండా చేసి కొట్టినా, మంచినీళ్ళు తాగుతున్నప్పుడు తాగకుండా తీసుకుపోయి ఈడ్చినా, అలాంటి పాపాత్ములు ఈ అమిత కర్దమ నరకంలో పడి ఆ బురదనే తాగుతూ బురదలో మునిగిపోతూ నానాయాత్ర పడి ఆ బురదలో ఉన్న పురుగులు కుడుతూ ఉంటే, ఇనప ముక్కులున్న పక్షులు పొడుస్తూ ఉంటే నానాయాత్ర పడతాడు. నేను ఇవి చెప్తున్నాడు అనమాట, ఇప్పటికి 15 జన్మల క్రితం అతీత జన్మల్లో 15వ జన్మ అనమాట. ఈ కిందటి జన్మ ఏమో చెప్పాడుగా, గురువుగా పుట్టాడు. అంత పూర్వం ఓ 15 జన్మల క్రితం నేను ఒక గొప్ప సంపద కలిగిన వాడిగా పుట్టాను. నాకు బాగా డబ్బు ఉన్నది. నా అదృష్టవశాత్తు నాకు చాలా ఆవులు ఉన్నాయి. ఆవుల్ని పెంచి వాటి పాలు తీసి అమ్ముకునేవాడిని. ఓసారి నాకేం జరిగింది, ఆవుల పాలు తీసి అమ్ముకుందాం అనుకున్న సమయంలో ఒక ఆవు పరిగెత్తుకుంటూ మంచినీళ్ళు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది. ఈయన చెబుతున్నాడు 15 జన్మల క్రితం జరిగింది. ఆవు మంచినీళ్ళు తాగుతోందట. ఈ మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి వచ్చి పాలు పెతకలేము, అది మంచినీళ్ళు తాగడానికి ఎప్పుడు పెడుతుందో, ఎంతసేపు అక్కడ ఉంటుందో, అది వచ్చేసరికి ఆలస్యం అయిపోతుందేమో, ఆలస్యం అయితే పాలు పెతకం, పెతకపోతే ఆ పాలు బయటికి పంపడం కుదరదు, అవి బయటికి పంపకపోతే అమ్మడం కుదరదు, అమ్మకపోతే డబ్బు రావనుకుని మంచినీళ్ళు తాగుతున్న ఆవును ఒక్క దెబ్బ కొట్టి బలాత్కారంగా ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టి పాలు పెతికాను. మంచినీళ్ళు తాగుతున్న ఆవుని త్రాగనివ్వకుండా చేసి ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టి పాలు పెతికిన పాపం వల్ల నేను తెచ్చి ఒకప్పుడు నేను ఈ అమిత కర్దమ నరకంలో పడ్డాను. ఇప్పుడు చెబుతున్నాడు ఆయన తన ఫ్లాష్ బ్యాక్లో ఒకసారి అందులో ఏమనుభవించాడు. ఈ అమిత కర్దమ నరకం భయంకరమైన బురద, రొచ్చు రొచ్చు అనేక రకాల మలమూత్రాల వాసన, పంది ముచ్చ ఇలాంటివన్నీ ఉంటాయి సార్. అబ్బా చాలా చెప్పాడు ఆయన, అంత నేను చెప్తే మీరు అడిగిపోతారని చెప్పట్లా, కానీ వినండి. ఇది భయపడ్డానికో నాకు ఇంకోటో కాదు, ఇది వింటే ఒక లాభం ఉన్నది. ఈ నరక శ్రవణం వల్ల నరకానికి పోరు మీరు, సుఖంగా నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళడానికి ఇది ఒక గొప్ప మార్గం సుమండి, అందుకని వినాలి. అయి బాబోయ్ భయం అని మధ్యలో లేచెడిపోతారే వాళ్ళు నరకానికి పోతారు. ఇప్పుడు వినడానికి భయపడితే చూడడానికి ఎలా ఉంటుందో ఆలోచించండి, అనుభవిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు కనుక శ్రద్ధగా విన్నారా, వాడు నరకం చూడడం చెప్పారు సుస్పష్టంగా, పురాణంలో వ్యాసుడు చెప్పాడు అంటే అది సత్యం. అందువల్ల వినాలి మనం. ఈ అమిత కర్తమ నరకంలో ఇతడు పడ్డట, ఏది ఇప్పటికి 15 జన్మల క్రితం గోవుల్ని హింసించటం వల్ల ఆ బురదలో పడ్డాను. ఆ రకరకాల బలమూత్రాలు తింటూ రకరకాల పురుగులు పొడుస్తూ ఉంటే, జర్రులు కొడుతూ ఉంటే, తేళ్ళు కొడుతూ ఉంటే, ఇనప ముక్కుల పక్షులు పొడుస్తూ ఉంటే గిజగిజలాడిపోయాను. 50 ఏళ్ళ నరకం అనుభవించాను. ఇంకా నాకు 1000 శిక్షట అది ఆయనకి. అందులో 50 గడిచింది, ఇంకా 950 గడవాలి. ఈలోపు నాకు ఒక అదృష్టం కలిసి వచ్చింది. అదేమిటి, ఆ జన్మలో నేను అలా నానాయాత్ర పడిపోతున్న సమయంలో హఠాత్తుగా ఒకరోజున 50 తర్వాత చల్లగాలి వచ్చిందిట. ఈయన నానాయాత్ర పడ్డాడు, 50 నరకంలో గడపడం మాటల మీరు ఒకసారి ఆలోచించండి. దుర్వాసనతో కూడినటువంటి ప్రాంతంలో బురదలో పడి అనేక జంతువులు కొడుతూ ఉంటే ఒక 50 ఏళ్ళ గట్టిగా మనం రాత్రిపూట దోమలు కొడుతున్న గదిలో పారేస్తే రాత్రి పడుకుంటే పొద్దునకి లేవం. అటువంటి తోట 50 ఏళ్ళు అనుభవించట. ఇంకా 950 ఏళ్ళు పైగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? క్షణం యుగంలో ఉంటుంది, ఒక క్షణం ఒక యుగంలో ఉంటుంది. అటువంటిది నేను నానాయాత్ర పడిపోయి బాబోయ్ బాబోయ్ ఎలారా ఇందులోంచి బయటపడతానా అని అమ్మ నాన్నని తలుచుకుని ఏడ్చాను, దేవుడా దెయ్యమా అనుకుంటున్నాను. ఇంతలో ఒకరోజు హఠాత్తుగా చల్లని గాలి వీచింది, దుర్వాసన పోయింది, ఈ పురుగులు కుడుతూ ఉంటే బాధ కలగడం పోయింది, ఇనప ముక్కులతో ఉన్న కాకులు లాంటి పక్షులు నన్ను పొడిచిన నాకు బాధ కలగల ఆహ్లాదం కలిగింది. మా మొత్తం ఆ నరకకొండల్లో ఉన్న పాపాత్ములందరికీ ఆనందమే కలిగింది. ఇంచుమించుగా దాదాపు ఆ సమయంలో ఆ అమిత కర్దమ నరకంలో 1000 మందికి పైగా ఉన్నారట. మేమందరం అదృష్టవంతులం అయ్యాం. సుఖంగా ఉంది, సువాసన వచ్చింది, చల్లగాలు వచ్చింది, బాధలు తగ్గిపోయాయి. బురద కూడా ఆవు పాల పాయసంలా అనిపించింది. పైగా అప్పటిదాకా బురద లోపలికి పెడుతుంటే అది తాగి జుగుప్సు పొందారు వీళ్ళు, ఇప్పుడు ఆ బురద పాయసంలా తయారయ్యింది, నోట్లో కడుతోంది. ఏమిటా అని మేమంతా తలకాయలు తిప్పి చూసాము. యమకింకర్లు, ఏమిట్రా శిక్షలన్నీ అనుభవించకుండా మీరు సుఖంగా ఉన్నారు అంటే మాకేం తెలుసు అండి, మీరు కొడుతూ ఉంటే దెబ్బలు తినడం తప్ప మాకేం తెలుసు, కానీ ఎందుకో మాకు ఇలా సుఖంగా ఉందన్నారు వీళ్ళు. అప్పుడు యమకింకర్లు తెల్లబోయి, ఈ అమిత కర్దమం కాస్త పాయస పాత్ర కింద మారిపోయింది, వీళ్ళ ఆయాసం పోయింది, వీళ్ళు సుఖపడుతున్నారు, ఇది ఎక్కడ గొడవ అనుకున్నారు వాళ్ళు. ఎంతలో అక్కడికి ఆ చీకటి ప్రాంతానికి హఠాత్తుగా వెలుగొచ్చింది, మంచి వెలుగు, తళ్ళ 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 వెలిగిపోతున్న అనేక సూర్యులు చంద్రులు యొక్క కాంతి వంటి కాంతి వచ్చింది. మేమందరం ఆ కాంతి వస్తున్న వైపుకు చూశాం. ఆ కాంతిలో ఒక మహాపురుషుడు కనపడ్డాడు, తెల్లని శరీరంతో మంచి కిరీటం పెట్టుకుని అపూర్వ వస్త్రాలు ధరించి ఒక పుణ్యాత్ముడు అక్కడికి వచ్చాడు. ఆ మహాత్మునికి ఇలా రండి ఇలా రండి అని దారి చూపిస్తూ వినయంగా చేతులు జోడించి నమస్కరిస్తూ ఒక ఆయన ఉన్నాడు. ఈ దారి చూపిస్తున్నవాడు ఎవడో వీళ్ళకి అర్థమైపోయిందని యమకింకరుడు, ఒక యమకింకరుడు ఒక పుణ్యాత్ముడికి దారి చూపిస్తూ అక్కడికి తీసుకొస్తున్నాడు అనమాట. అతడు వచ్చాడు అక్కడికి. అతను వచ్చే ముందు ఈ నరకం చూశాడుగా, ఆయన వచ్చాక అంటే ఈ నరకం మారిపోయింది, కానీ ఆయన రావడానికి ముందు చూస్తున్నాడు, ఆయన చూశాడు ఇదంతా. ఆయన అన్నాడు వెంటనే కింకరుడితో, కింకర ఏమిటి నరకం, ఇందాకటిదాకా భయంకరమైన బురద ఉన్నది, దుర్వాసనతో కూడిన బురద, అందులో రకరకాల పురుగులు ఉన్నాయి, ఆ పురుగులు ఈ పాపాత్ముల్ని కొడుతున్నాయి, పాపం ఈ జీవుల్ని, పాపాత్ముడని కూడా లేదా అనలేదు ఆయన, ఈ జీవుల్ని కొడుతున్నాయి, ఇనప ముక్కుల పక్షులు వీళ్ళని పొడుస్తున్నాయి, వీళ్ళు నానాయాత్ర పడుతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఈ కొండం కాస్త అపూర్వంగా మారిపోయింది, స్వర్గంలో ఉంది. ఇంకా దారి పొడుగుతో నువ్వు నాకు ఎన్నో నరకాలు చూపించావు, కుంభీపాకం, రౌరవం, మహారౌరవం, అసిపత్రవనం, నికురంతనం, తమో నరకం, అమిత కర్దమం, ఇవన్నీ చూపిస్తున్నావు. ఈ నరకాలన్నీ ఇంత భయంకరంగా ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలేదు, చూశాను. కానీ నాకు ఇంకో అనుమానం, అసలు నాకెందుకు చూపిస్తున్నావు ఇవన్నీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇక్కడికి రావాలంటే ఇవి చూడాలంటే వాడు కూడా ఎంతో కొంత పాపం చేస్తేనే చూస్తట్టండి, పాపం చేయని వాడు ఇవన్నీ చూడడం, పుణ్యాత్ముడికి అసలు చూడవలసిన అవసరం ఉండదు. మనని తీసుకెళ్ళి ఓ పాపాత్ముడి పక్కన పెట్టారంటే మనం కూడా ఎంతో కొంత పాపం చేసినట్టే. అందుకే ఆయన అన్నాడు, వచ్చిన పురుషుడు ఏ దోషము వల్ల నాకు ఈ నరక దర్శనం చేయిస్తున్నావు, వినుత క్షత్ర చరిత్రుడైన జనకోర్వీనాథ వంశంబునందునరం బుట్టి విపశ్చిదాహ్వయుడనై విపశ్చిదాహ్వయుడనై యుద్ధంబులం శత్రుభంజనమున్ నిర్జర రంజనంబు బహుయజ్ఞ క్రీడలం పర్వపూజనలం భక్తి పితృప్రమోదమును రక్షన్ భూప్రజాహర్షమున్. ఆయన తన గురించి తాను చెప్పుకున్నాడు, చెప్పుకోకపోతే ఈ యమకింకరుడికి అర్థం కాదు కనుక. అందుకని ఏమన్నాడు, నన్ను ఈ నరకం చూడడానికి తీసుకొచ్చావు, తీసుకొచ్చావంటే నేనేదైనా తప్పు చేసి ఉండాలి, కానీ నేనెరిగి నేను భూలోకంలో బ్రతికున్నంతకాలం ఏ తప్పు చేయలేదు, పరమ పవిత్రమైన అసలు క్షత్రియులలో రాజర్షి వంశం అనిపించుకున్న జనక మహారాజ వంశంలో పుట్టాను. అంటే ఈ జనకుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జనకుడు సీతాదేవి తండ్రి జనకుడి కంటే ఇంకా ముందువాడు, చాలా పాతవాడు. అంత పవిత్ర వంశంలో పుట్టాను. ఆ వంశంలో ఎవరు పుట్టినా వాళ్ళని జనకులనే అంటారు, విదేహులనే అంటారు. మాకు దేహభ్రాంతి లేదని జనం మమ్మల్ని పొగిడేవారు. ఇప్పుడు ఇదైనా ఆత్మస్థుతి కోసం కాదు, నేను ఎటువంటి వాడినో చెప్పడానికి చెబుతున్నాను. ఆ జనక వంశంలో పుట్టాను. నాకు విపశ్చిత్ అని పేరు. విపశ్చిత్ అంటే పండితుడు. ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనే తారతమ్య జ్ఞానం కలిగిన వాడిని విపశ్చిత్ అంటారు. విపశ్చిత్ అంటే ఇంకో అర్థం ఏమిటనమాట, సమదర్శి అని. అందరినీ సమానంగా చూస్తాడు, ఎవరి మీద పక్షపాతం ఉండదు. చుట్టాలను ఒక రకంగా, బయట వాళ్ళని మరో రకంగా, ప్రజలను ఇంకో రకంగా కాకుండా ఆయనకి కనపడిన ప్రతి వ్యక్తిని తనతో సమానంగా చూసుకుంటాడట. ప్రజలని ఔరసపుత్రుల కింద చూస్తాడు ఆయన, కన్న బిడ్డల్లా చూస్తాడు ఆయన. అందుకే ఆయన చెప్పాడు, నేను పిల్లల్లా చూశాను ప్రజల్ని, అందరినీ సమానంగా చూశాను, చదువుకున్నాను, జ్ఞానంతో ఉన్నాను. అలాగని క్షత్రియుణ్ణి గనక యుద్ధం వస్తే యుద్ధంలో నా పరాక్రమంతో శత్రువుల్ని చీల్చి చెండాడాను, శత్రు భంజనం చేశాను, నిర్జల రంజనంబు బహుయజ్ఞ క్రీడలను అనేక యజ్ఞములు చేసి దేవతలకు ఆనందం కలిగించాను, ఎన్ని యజ్ఞములు చేశానో లెక్కలేదు. ఇంకా పర్వపూజనలను భక్తి పితృప్రమోదమును, పర్వకాలములు వచ్చినప్పుడు, తద్దినములు వచ్చినప్పుడు, తిథులు వచ్చినప్పుడు పితృదేవతలకి పిండ ప్రదానాలు సక్రమంగా చేశాను, శ్రాద్ధములు సక్రమంగా చేశాను, యజ్ఞములు చేశాను, దేవతలను ఆనందపెట్టాను, పితృయజ్ఞములు చేశాను, పితృదేవతలను ఆనందపెట్టాను, అర్చనలు చేశాను, త్రిమూర్తుల్ని ఆనందపెట్టాను, ప్రజల్ని ఆనందపెట్టాను, శత్రువుల్ని చెండాడాను, భూప్రజా హర్షంగా పరిపాలన చేశాను, ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు, అసత్యమాడడం మా ఇంట వంట లేదు, ధర్మం తప్పడం అనేది అసలు మా వంశంలో లేదు, మరి ఇన్ని పుణ్యములు చేసిన నాకేమిటి, కాసేపు నరక దర్శనం ఏమిటి. నరకం దర్శనం చేయడం కూడా దోషమే. ఆయన ఏం కష్టాలు అనుభవించలేదు, కానీ పైపైన ఇదిగో ఇది కుంభీపాకం, ఇదేమో అమిత కర్దమం అని చూపిస్తే చాలదా, ఇప్పుడు పద్మాగర్ గారు గో సంరక్షణ సమితి చూడండి అని చూపిస్తే పర్లేదు, కానీ ఇదిగోనండి ప్రజలందరి యొక్క డ్రైనేజీ గుంటండి అని చూపించడం కూడా ఓ దోషమే. కాబట్టి ఇవన్నీ ఎందుకు చూపించావు నాకు, నాలో ఏ లోపం ఉందన్నాడు ఆయన. అప్పుడు కెంకరుడు అన్నాడు, నీవన్నది నిజమే, అటు సూర్యుడు ఇటు పొడిచినా నీలో లోపం లేదు పాపం లేదు వెతకడం కష్టం, కానీ నువ్వు కూడా ఒక చిన్న పొరపాటు చేసావు. భూమి మీద పుట్టాక ఎవడైనా ఎంత పొరపాటు చేసినా ఆ పొరపాటుని అనుభవించాలి, కాకపోతే మహాత్ముడివి స్వల్పాపరాధం చేసావు. స్వల్పాపరాధులకు యముడు ఏం చేస్తట, యమలోకాన్ని అలా పైపైన చూపిస్తట, ఏమండో ఇదిగో ఇదిగో అని చూపిస్తట, చూస్తే చాలు అన్నమాట. కాసేపు ఆ అమిత కర్దమంలో దుర్వాసన పీలిస్తే చాలు. అందువల్ల యముడు నీకు ఈ నరకం చూపించమని నన్ను పంపాడు, యమాజ్ఞ. కాబట్టి నువ్వు పాటించి తీరాలి, నరకం చూడాలి. అనగా ఇంతకీ నా తప్పేమిటి అన్నాడు ఆయన. ఏమిటో చెబుతున్నావు విను, నీకు ఇద్దరు భార్యలు, పెద్ద భార్య మీద కంటే చిన్న భార్య మీద ఒక్క పెసరు ఎక్కువగా పక్షపాతం చూపించు, ఎక్కువ కాదు ఒక్క పెసరు, ఎంతో కొంత. ఇది ఎంత కష్టమండి, అసలు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకుందాం, లేదా ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు కూతురు, ఇద్దరిని సమానంగానే చూడాలి, కానీ ఎంతో కొంత ఒక్క పెసరైన పక్షపాతం లేకుండా ఎవడైనా ఉంటాడా, ఏమో మీలాంటి జ్ఞానులు సంగతి నాకు తెలియదు, కానీ లోకంలో ఏదో సమయంలో ఎవడో ఒకడి మీద పక్షపాతం చూపించకుండా ఉండడం కష్టం కదా. ఆ కాస్తకి ఇంత శిక్ష పడితే ఇంకా నిత్యం పాపాలు చేసేవాడికి ఏ శిక్షలు పడతాయో ఒకసారి ఆలోచించండి. నీకు ఇద్దరు భార్యలు, ఇద్దరిని సమానంగా చూడకుండా పెద్ద భార్య కంటే చిన్న భార్యను ఒక్క పెసరు ఎక్కువ ప్రేమగా చూసావు, ఇంత రవ్వంత మరీ సూక్ష్మం. ఆ సూక్ష్మ ప్రేమ ఎక్కువ చూపించడం వల్ల ఆ పాపం వల్ల నరకం చూడవలసి వచ్చింది, ఇంతకు మించి నీలో దోషం లేదు. ఇప్పుడు ఈ నరకాన్ని పూర్తిగా చూసావుగా, ఒక్కొక్క కొండము చూడబట్టి నీ పాపం పోయింది. అందుకే నీ ఆ సూక్ష్మ పాప విముక్తి కోసం యముడు నన్ను తోడిచ్చి నరకం అంతా చూపించమన్నాడు. నువ్వన్నీ చూసావు కనుక నీ పాపం పోయింది, ఇంకా నువ్వు హాయిగా దివ్య విమానం ఎక్కి స్వర్గానికి పోవచ్చు, అక్కడ అన్ని సుఖాలు ఉంటాయి. నిన్ను తీసుకెళ్ళడానికి కాసేపట్లో ఇక్కడికి ఇంద్రుడు యముడు స్వయంగా వస్తారు. యముడు అందమైన రూపం ధరించి వస్తాడు, ఇంద్రుడు కూడా అలంకరించుకుని వస్తాడు, ఒక దివ్య విమానం తెస్తారు వాళ్ళు. ఆ విమానంలో నిన్ను కూర్చోబెట్టుకుని నిన్ను ఘనస్వాగతాలతో గౌరవాలతో స్వర్గానికి పట్టుకుపోతారు. ఇక నీ దోషం పోయిందనగానే, ఓహో అలాగా, ఇంతకీ ఇప్పుడు ఈ అమిత కర్దము మరి ఎందుకు హఠాత్తుగా నరకం కాస్త స్వర్గంలో మారింది, ఈ బురద పాయసంలో ఎందుకు మారింది అన్నట్ట. మహాత్మా, నీవు చేసిన గోదానములు, నీవు చేసిన భూదానములు, నీవు ప్రజల్ని ఎంతో ప్రేమగా పరిపాలించేటప్పుడు వారిని చూపించే వారి మీద చూపించిన ఆ ప్రేమ, ఈ నీ దానాలు, నీ మంచి కార్యాలు ఇవన్నీ ఎవ్వరూ లెక్క పెట్టలేరు. నీలాంటి పుణ్యాత్ముడు నరకానికి రాబట్టి నీకు కాదు శిక్ష, వీళ్ళకి రక్ష. నీ స్పర్శతో, నువ్వు అడుగు పెట్టడంతో, అంత దూరం నుంచే నువ్వు చూడడంతో అమిత కర్దమం, అమిత పాయసం అయిపోయింది అన్నాడు. చూసారు, అందుకే అప్పుడప్పుడు అలాంటి మహానుభావులు చిన్న పొరపాటు చేసి నరకానికి వెళితే లాభం ఏంటో తెలుసా? ఆ నరకంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించవచ్చు అన్నమాట. లేకపోతే అంతటి మహాత్ముడు రాగానే ఆ దరిద్రపు నరకం కాస్త స్వర్గం అయిపోయింది. అందుకే పుణ్యములు చేయాలని ఆయన, పుణ్యకార్యములు చేసిన పుణ్యాత్ములు నరకమును స్వర్గంగా మారుస్తారు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పనా, నేను చాలాసార్లు చెప్పాను మీకు, భూతి 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 ధరించండి, రుద్రాక్ష ధరించండి, రేయింబవళ్ళనే తేడా లేకుండా ఎప్పుడు రుద్రాక్షో భూతో ధరించండి. భూతి అంటే విభూతి, భస్మం అని ఎందుకన్నానో తెలుసిన, చాలా కాలం క్రితం ఓసారి దుర్వాస మహర్షి అమ్మవారి దర్శనం కోసమని మణిద్వీపానికి వెడుతున్నాడు. ఆయన మణిద్వీపానికి సరాసరి వెళ్ళగలిగే శక్తి కలిగిన వాడు దుర్వాస మహర్షి. దుర్వాస మహర్షికి అమ్మవారి లోకానికి వెళ్ళడానికి ఏ ఆటంకాలు ఉండవు. అందుకే కాళిదాసు అశ్వధాటి అనే ఒక ఛందస్సులో ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ అంటాడు. అక్కడ శాపాయుధుడు అంటే దుర్వాసుడు. దుర్వాసుడు అమ్మవారి దగ్గరికి అలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళగలడు. ఆయన రుద్రాంశతో పుట్టిన పుణ్యాత్ముడు. ఆయన అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఏం చేశాట? ముందుగా ఒక శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో ఉన్న విభూతి మొత్తం ఒళ్ళంతా పూసేసుకున్నాడు, భస్మం పూసుకున్నాడు. ఇలా భస్మం పూసుకుని అమ్మవారి లోకానికి ఆకాశ మార్గంలో వెడుతున్నాడు. ఇంతలో దారిలో కుంభీపాక నరకం కనపడింది. ఈ కుంభీపాక నరకంలో ఉన్న వాళ్ళంతా పుణుకుల్లా వేగిపోతూ వణుక్కుంటూ గొణుక్కుంటూ సణుక్కుంటూ ఏడుస్తున్నారు. బాబోయ్ బాబోయ్ రక్షించండి, అమ్మో బాబోయ్ నాయనోయ్ అని అరుస్తున్నారు వాళ్ళు. ఈ అరుపులు విని ఏమిటబ్బా ఇక్కడ ఇంత గొడవ అని ఈ పైకి ఎగురుతున్నవాడు కాస్త ఒకసారి ఆ నరకం దగ్గరికి వెళ్ళి కోట గోడ మీద నుంచి తల ఇలా లోపలికి పెట్టి తొంగి చూశాడు. అలా తొంగి చూసి చూడడంతో మొత్తం కుంభీపాకం కాస్త అపూర్వంగా స్వర్గం కింద మారిపోయింది. అందులో ఉన్న ఈ ఇనప మూకుళ్ళు, ఈ నూని, ఈ బాధలు పోయి మంచి బంగారపు భవనాలు వచ్చాయి, బిల్డింగులు వచ్చేసాయి, అప్సరసలు అక్కడికి వచ్చేశారు. దాంతో యమకింకరులు కంగారు వచ్చి యముడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, యమధర్మరాజా హఠాత్తుగా కుంభీపాక నరకం స్వర్గం అయిపోయింది, పాపాత్ములు సుఖం పొందుతున్నారు, కారణం ఏమిటన్నారట. అప్పుడు ఆయన తెల్లబోయి నరకం ఎలా స్వర్గమయ్యింది అనుకున్నట్ట. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చాడు. నారద, హఠాత్తుగా మాకు కష్టం వచ్చింది, కుంభీపాక నరకం కాస్త స్వర్గం అయ్యింది, కారణం ఏమిటంటే అప్పుడు ఆయన చెప్పాడు, నాయన మణిద్వీపానికి వెళ్ళడానికని మహానుభావుడు దుర్వాసుడు ఒళ్ళంతా విభూతి పూసుకుని ప్రయాణమై నరకం గుండా వెళ్ళాడు. నరకం గుండా మణిద్వీపానికి వెడుతున్నాడు ఆయన. ఆ వెడుతున్నప్పుడు ఈ కుంభీపాక నరకంలో ఉన్న పాపాత్ముల కష్టాలకి వణికి కంగారు పడి ఏమిటా అని తొంగి చూశాడు. అలా తొంగి చూడగానే ఆయన నుదుటికున్న విభూతి రాలి ఈ కుంభీపాక నరకంలో పడింది. ఆయన నుదుటి విభూతి పడ్డంతో, శివాలయంలోని విభూతి పడ్డంతో భయంకర కుంభీపాకం స్వర్గం అయిపోయింది. ఇది విభూతి మహిమ. ఇది దేవీ భాగవతంలో 11వ స్కంధంలో దేవీ భాగవతంలో ఉంటుంది. ఎప్పుడొకప్పుడు అవకాశం వచ్చినప్పుడు దేవీ భాగవతం ఎందుకు కానీ అద్భుతంగా ఉంటుంది. అసలు అది చెప్పే రీతిలో చెబుతూ ఉంటే శరీరం గగురుపాటు గురవుతుంది అన్నమాట. భస్మధారణ ఎంత గొప్పది. అందుకే నిత్యం మనం బూడిద పూసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు కాస్త విభూతి పెట్టుకుని పడుకోండి వారు పూర్వం. ఎందుకని, ఈ భస్మం పూసుకుని కనుక పడుకుంటే ఒకవేళ కర్మగాలి శరీరం విడిచిపెడితే పొరపాటు నరకానికి వెళ్ళం. విభూతి శరీరం మీద ఉండగా మరణించిన వాడు ఖచ్చితంగా స్వర్గానికి పోతాడు, లేదా ఉత్తమ లోకాలకి, కైలాసాది లోకాలకి పోతాడు. అలాగే రుద్రాక్ష కూడా, రుద్రాక్ష ధారణ దేవ రుద్రో భవత్యసంశయ, రుద్రాక్షని ధరిస్తే వాడు రుద్రుడు అవుతాడు. తెలియ కొంతమంది ఆడవాళ్ళు వేసుకోకూడదని ఒకడు నీకు ఎక్కడ చెప్పాడండి, శుభ్రంగా వేసుకోమని చెప్పాడు, నేను ప్రమాణం చూపిస్తాను, రెండు ఎవడొస్తాడు, నేను ప్రమాణం చూపిస్తాను. శివపురాణాదులు అన్నింటిలో చెప్పారు, ఆడలేదు మగాలేదు ఎవడైనా వేసుకోవచ్చు. ఎప్పుడు వేసుకోమన్నాడు. నమశివాయ అనే పంచాక్షరీ మంత్రపూర్వకంగా ఒక్కసారి శరీరం మీద రుద్రాక్ష వేసుకుంటే అది శరీరంలో ఒక అవయవం అవుతుంది. అవయవాలు తీసి పక్కన పెడతామా? రాత్రి పడుకునేటప్పుడు చెయ్యి అడ్డొచ్చిందని చెయ్యి తీసి పక్కన పెట్టంగా, తలకాయ తీసి పక్కన పెట్టంగా. అలాగే మన శరీరంలో వేసుకున్న రుద్రాక్ష కూడా శరీరం మీద ఉండాలి. అలా శరీరం ఉండగా మరణించినట్టయితే వాడు నరకానికి వెళ్ళడు, స్వర్గానికే పోతాడు, కైలాసానికి పోతాడు. అందుకని శరీరంలో రుద్రాక్ష ధారణ చెయ్యాలి. కాబట్టి ఎందుకు చెబుతున్నాం అంటే పుణ్యాత్ముల వల్ల లేక ఇలాంటి పుణ్యాత్ములు ధరించేటటువంటి వాటి వల్ల నరకకుండములు ఎన్నో పర్యాయాలు స్వర్గంగా మారినట్టు కనబడుతున్నాయి. ఈ పుణ్యాత్ముడు విపశ్చిత్ అనేటటువంటి వాడు అడుగు పెట్టడంతో అమిత కర్దమం అమిత పాయస నరకంగా పాయస స్వర్గంగా మారిపోయిందన్నమాట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఓహో అని, ఓ భటుడా నీవు చెప్పినట్టే స్వర్గానికి వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ వెళ్లే ముందు నా ధర్మ సందేహం తీర్చు, ధర్మ సందేహాలు తీర్చకపోతే మాత్రం నేను ఇక్కడి నుంచి కదలను అని ఏమన్నట్ట, నీవు కొన్ని పోవచ్చద నెతటికైనా అంతకొకటి నిన్నడిగద అర్థి చెప్పుమా, నీవు తీసుకుపోయిన చోటికల్లా వస్తాను, అది యమధర్మరాజాజ్ఞ, అలాగే స్వర్గలోకం నుంచి ఇంద్రుడు చేసిన ఆజ్ఞ, ఇంద్రుడు యముడు చెప్పినట్టు నడుచుకోవలసిందే, కానీ ఈ లోపు నాకున్న సందేహాలు తీర్చు, చెబుతావా అంటే మీరేమడిగినా మీ సందేహాలు తీరుస్తాను, మీరు ఎలా చెబితే అలా చెయ్యమని నన్ను యముడు ఇంద్రుడు ఆజ్ఞాపించారు, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాకే మిమ్మల్ని యమ ఇంద్రుడు ఉన్న చోటికి తీసుకెడతాను, అప్పుడు వాడు మిమ్మల్ని స్వర్గానికి తీసుకెడతారు, మీ సందేహాలు ఏమిటి అన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, ఈ పాపాత్ములు పడుతున్న బాధలు చూస్తే నా హృదయం తరుక్కుపోతుంది, హృదయ విదారకం అది, అంటే హృదయాన్ని కోసినట్టు అయిపోతుంది, పాపం ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసో తెలియకో, భూలోకంలో కొన్ని పనులు ఆచరించి కొన్ని కర్మలు ఆచరించి ఆ కర్మల ఫలితం ఇక్కడ అనుభవిస్తున్నారు, ఎవరు ఎందుకు ఆచరించారో అది వారి కర్మ, నేనేం చెప్పలేను, కానీ ఎట్టి కర్మంబులనరించి ఇట్టి ఘోర నరక దుఃఖానుభవముల నెరయుతున్న వారు వీరెల్ల ఎరిగింప వలయుననిన అవని పతితోడ కింకరుడనియే తండ్రి. జడు చెబుతున్నాడు, నేను ఆ నరకంలో ఉండగా విపశ్చిత్తు రాబట్టి మేము సుఖం పొందాం, నరకం స్వర్గం అయ్యింది, అప్పుడు మేము స్పష్టంగా అన్నీ వినగలుగుతున్నాం, అది కూడా గుర్తుంది దీనికి, మరి అన్ని జన్మలు గుర్తున్నాయిగా, అందువల్లే చెబుతున్నాడు. అప్పుడు నా ఎదురుగుండా ఆ విపశ్చిత్తు యమకింకరుణ్ణి అడిగాడు, ఆ యమకింకరుణ్ణి ఆయన ఏమడిగాడో నువ్వు విను, సమాధానం విను, నీకు జ్ఞానం కలుగుతుంది. విపశ్చిత్తు యమకింకరుణ్ణి అడిగాడనమాట జనక మహారాజు, ఏమని, ఏ పనులు చెయ్యటం వల్ల ఈ పుణ్యాత్ములు ఈ జీవులు ఈ ఘోరమైన నరక దుఃఖం పొందుతున్నారు, చీటికి వాటికి పాపాత్ములు అనడం ఇష్టం లేక ఈ పుణ్యాత్ములు అన్నాడు ఆయన. నిజంగా ఆయన చూశాడు కనుక వాడు పుణ్యాత్ములేగా, అందుకని ఈ పుణ్యాత్ములు ఏ కర్మములు చేయటం వల్ల ఈ ఘోర నరక దుఃఖం పొందారు, ఇంకా చాలా చోట్ల నరకం పొందుతున్నారు, కొందరు బాధలు పడుతున్నారు, వారంతా ఏ ఏ కర్మలు చేయటం వల్ల ఈ బాధలు పడుతున్నారో చెప్పవా, అందరినీ బాగు చేయలేను, కనీసం ఈ అమిత కర్తమంలో ఉన్నవాళ్ళైనా నా వల్ల బాగుపడ్డారు కనుక వీళ్ళ గురించి అడుగుతున్నాను, వీళ్ళ కర్మలు ఏమిటి, వీళ్ళ శిక్షలు ఏమిటి, ఇవి నాకు చెప్పమనగానే అప్పుడు ఆ కింకరుడు అన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన అన్నం తిన్నాడు, ఆ అన్నం కడుపులోకి వెళ్ళాక అయితే జీర్ణం అవ్వాలి లేదా వాంతేనే అవ్వాలి, ఏదో రకంగా కింద నుంచో పైనుంచో పోవాలి, అలాగే ప్రతి వ్యక్తి చేసిన పాపపుణ్యములు ఇలా శిక్షల రూపంలోనో లేదా స్వర్గసౌఖ్యాల రూపంలోనో క్షీణింపజేసుకోకపోతే వాడు అలాగే ఉండిపోతాడు, వాడి కర్మలు అనుభవించాలి, చేసిన పుణ్య పాప కర్మములు ఎక్కడో ఒక చోట అనుభవించాలి, పుణ్యములు సుఖాల రూపంలో పాపములు నరక దుఃఖ రూపంలో అనుభవించవలసిందే. ఎంత గొప్ప మాట అన్నాడండి, మానవులకు ఏ విధము నొక్కుడు ఒకపోవు కర్మములు ప్రబలంబులు, కర్మములు చాలా గట్టివండి, కర్మలు చాలా ప్రబలమైనవి, చాలా బలమైనవి, ఈ కర్మ అనుభవించకుండా తప్పించుకోలేదు, ఎవడైనా కర్మ అనుభవించవలసిందే, కర్మ నుంచి బయటపారేసే శక్తి మళ్ళీ సద్గురుడికి ఈ పురాణములకు తప్ప మరెవరికీ లేదు, అందువల్ల ఎవడైనా తాను చేసిన కర్మ అనుభవించక తప్పదు. దుర్భిక్షాదేవ దుర్భిక్షం క్లేశాత్ క్లేశం భయాద్ భయం, పాపాత్ములు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ కష్టాల మీద కష్టాలు, క్లేశముల మీద క్లేశములు, దుర్భిక్షం మీద దుర్భిక్షం, భయం మీద భయం పొందుతూనే ఉంటారు, ఆకలి దప్పులతో అలమటిస్తారు, కష్టాలు అనుభవిస్తారు, భయములు పొందుతారు, మృతి చెందేటప్పుడు కూడా తీవ్ర బాధలతో మృతి పొందుతారు, అందుకే మృతేభ్యః ప్రమృత అన్నాడు ఆయనగా, తీవ్ర బాధతో చచ్చి చివరికి మళ్ళీ నరకాదులకు పోతారు, మళ్ళీ భూలోకంలో దరిద్రులై పుడతారు, నీచ జన్మలెత్తుతారు, పాపకర్మిణ మళ్ళీ పాపాలు చేస్తారు, కాబట్టి ఈ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళంతా వారు వారు చేసుకున్న పాపకర్మల ఫలితాలు అనుభవిస్తున్నారు అని అద్భుతమైన ఘట్టం చెప్పాడు అండి. ఇక్కడి నుంచి చెప్పాడు
క్రమక్రమంగా మనకి దత్తాత్రేయుడి చరిత్ర రాబోతుందన్నమాట. ఇదంతా జడోవ్యాఖ్యానంలో ఒక భాగమే. తక్కిన విశేషాలన్నీ కూడా రేపు మళ్ళీ 6:30 కార్యక్రమంలో తెలుసుకుందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.